ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారంగా కొంచెం అనారోగ్యం వలన నేను ఆన్లైన్ లో కలుసుకోలేకపోయాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామను వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థించండి, ఇంకా కొంచెం బలహీనత అలాగే ఉంది. ప్రత్యేకంగా గొంతు బాగా ఒక పుండులాగా అయిపోయింది. ఈవెన్ మాట్లాడుతుంటే కూడా నొప్పి వస్తూ ఉంది. ఇంకా పరిపూర్ణంగా నాకు హీల్ అవ్వలేదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా గొంతులో బాగా పెయిన్ వస్తూ ఉంది. ఎక్కువసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి బహుశా మరీ పెద్దగా చెప్పలేకపోవచ్చేమో, కొంచెం నిదానంగా చిన్నగా మాట్లాడతాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి దగ్గు, గొంతు నొప్పి, కొంచెం బహుశా ఒత్తిడి వల్లనేమో తెలియదు, రాత్రులు సరిగా నిద్ర కూడా ఉండడం లేదు. కాబట్టి పరిపూర్ణమైన స్వస్థత కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొంతకాలంగా మనం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం రెండు భాగాలుగా విభజించుకున్నాం. ఒకటి నుంచి ఆరు అధ్యాయాల వరకు ఒక భాగం, ఏడు నుంచి పదహారు అధ్యాయాల వరకు రెండో భాగంగా మనం విభజించుకున్నాం. మొదటి భాగంలో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, సరిచేయడానికి, వారికి వివరించడానికి ఈ పత్రిక రాశాడు. రెండవ భాగంలో వారు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులనిస్తూ వాళ్ళని బలపరిచి సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి మనం ఒకటో అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గడిచిన దినాలలో ఒకటో అధ్యాయం ఒకటి నుంచి 25 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా గత వారంలో జ్ఞానుని యొక్క జ్ఞానమును దేవుడు ఏ విధముగా నిష్ప్రయోజనము చేశాడు, మనిషిని జ్ఞానము కంటే దేవుని జ్ఞానము ఎంతో ఉన్నతమైనటువంటిది అని మనం నేర్చుకున్నాం. యూదులేమో మాకు సూచక క్రియలు కావాలి, ఏదన్నా సూచక క్రియలను చూపించండి అప్పుడు మేము నమ్ముతామని అడుగుతున్నారట. గ్రీసు దేశస్తులేమో మాకు ఏదన్నా ఒక కొత్త విషయం చెప్పండి, వింత విషయం చెప్పండి, ఎవరికీ తెలియనటువంటి, మొట్టమొదట మేమే కనుగొన్నటువంటి అలాంటి కొత్త విషయాలు, ఏదైనా జ్ఞానానికి సంబంధించిన విషయం ఏదంటే చెప్పండి అని అడుగుతున్నారంట. కానీ పౌలు అంటాడు, మీరు అద్భుతాలను అడుగుతున్నారు, సూచక్రియలను అడుగుతున్నారు, ఇంకొక బ్యాచ్ ఏమో జ్ఞానం అడుగుతా ఉంది. ఇప్పుడు మాకు యూదులు ఇంపార్టెంటే, అన్యులు ఇంపార్టెంటే, ఏ విధము చేతనైనా మీ ఇద్దరిని సంపాదించుకోవడం మాకు ప్రాముఖ్యం, కాబట్టి మీరు అడిగినట్లుగా మీ కోరిక చొప్పున సూచక్రియలు చేస్తాం, మీరు అడిగినట్లుగా మీ కోరిక ప్రకారం మేము జ్ఞానాన్ని ప్రకటిస్తాం అని అన్నారా? లేదు. వాళ్ళు ఏది అడిగారో అది వాళ్ళకి ఇవ్వబడలేదు. ఏదో ఒక రీతిగా ఎట్టగొట్టని సంపాదించేసుకుందాం అన్నది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఒకవేళ అదే కాన్సెప్ట్ ఏంటి, ఆ రోజు హేరోదు కూడా యేసు ప్రభుని కలుసుకున్న సమయంలో ఆయన దగ్గర నుంచి ఏదో ఒక సూచక క్రియ చూడాలని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ టైంలో యేసు ప్రభు హేరో దగ్గర ఒక సూచక క్రియ చేసుంటే తన రాజనగరిలో ఉన్నటువంటి ఎవరైనా బలహీనులను పిలిచి, గుడ్డివారినో కుంటివారినో ఎవరినో పిలిచి అక్కడ ఇమీడియట్ గా హేరోదు ముందు లైవ్గా స్వస్థపరుచుంటే ఏమో హేరోదు అతను అంత పొరలో ఉండేటువంటి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిండేవాళ్ళేమో కదండి. కానీ అలాంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు ఉపయోగించుకోవాలా? ఎందుకంటే కేవలం సూచక్రియల కోసం, అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా గట్టి గింజల్లాగా నిలబడరు. శ్రమకాలం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పొట్టువలే రాలిపోతారు. క్రీస్తుకి గుంపు కాదు కావాల్సింది, క్వాంటిటీ కాదు కావలసింది, క్వాలిటీ. క్వాంటిటీని బట్టి ఆయన సంతోషపడేవాడైతే బహుజన సమూహములు ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు వెనక్కి తిరిగి మీరు అనందరూ నన్ను వెంబడిస్తున్నారు అలాగే నమ్మకంగా వెంబడించండి, మీకేం కావాలో అడగండి మీకు అది ఇస్తాను అని ఉండేవాడు. కానీ మనం ఊహించని రీతిగా, ఎక్స్పెక్ట్ చేయని విధంగా బహుజన సమూహములు ఆయన్ని వెంబడిస్తుంటే వెనక్కి తిరిగి మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మీ తల్లిని, మీ తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రి సమస్తమును, ఆఖరికి అవసరమైతే మీ ప్రాణమును సహా వదులుకొని నన్ను వెంబడించండి, ఆర్ యు రెడీ అనంటే వెనకాల చూస్తే ఎవరు లేరు. జంప్ అందరు కూడా. మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీరు కూడా సిలువను ఎత్తుకుని వెంబడించండి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సిలువను ఎత్తుకుని వెంబడించండి అనే పదము క్రీస్తు సిలువ వేయబడక మునుపు పరిస్థితి ఎలాంటితో అర్థం చేసుకుంటే క్రీస్తు అసలు వాళ్ళకి ఎలాంటి స్టేట్మెంట్ చెప్పాడో అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు సిలువలో మరణించిన తరువాత ఆ సిలువకు విలువ వచ్చింది, కానీ క్రీస్తు సిలువలో వేలాడబడక మునుపు సిలువ అంటే అవమానానికి గుర్తు, సిలువ అంటే నిందకు గుర్తు, సిలువ అంటే క్రూరత్వానికి, కఠినత్వానికి గుర్తు, సిలువ అంటే భయంకరమైనటువంటి మరణాలకు గుర్తు. సిలువ అన్న పదాన్ని ఉపయోగించడానికి కూడా గజగజ వణికిపోయేటువంటి ప్రజలు, సిలువ అనేటువంటి పదం గుర్తుకొస్తేనే రాత్రులు నిద్ర పట్టనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సిలువ మీద తృణీకరించబడిన వారిని, ఎన్నికలేనటువంటి వారిని, నీచాతి నీచంగా ఎవరినైనా శిక్షించాలనుకుంటే అలాంటి వారిని తీసుకుని వెళ్ళి ఈ సిలువ మరణాన్ని అమలు పరిచేటువంటి వాళ్ళు అత్యంత క్రూరులు, కఠినాత్మలకు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి అండమాన్ అంటే అదొక సుందరమైన దీవి, పర్యాటక కేంద్రం. బట్ నాకు తెలిసి నా చిన్నతనంలో అండమాన్ అంటే గుర్తొచ్చేది సెంట్రల్ జైల్. అప్పట్లో ఉన్న మాట ఏంటంటే ఎవడైనా అండమాన్కి వెళ్ళాడా ఇంకంతే ఫినిష్, అండమాన్ జైలు కదా, ఇంక తిరిగి వచ్చేది ఉండదు. కనీసం డెడ్ బాడీ కూడా వస్తుందో లేదో తెలీదు. ఆడ చచ్చిపోతే ఆడ సముద్రంలో పడేస్తారు అంతే. అలా ఉండేది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మైండ్ లో సిలువు పట్ల ఉన్నటువంటి ఆ ఇమేజ్ ని తీసుకొని యేసుప్రభు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, మీ నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము మీ సిలువనెత్తుకొని వెంబడిస్తారా అంటే ప్రతి దినము అవమానాన్ని, నిందను, కష్టమును, శ్రమను, బలహీనతను, అనారోగ్యాన్ని ఎత్తుకొని వెంబడించటానికి మీరు సిద్ధపడుతున్నారా? అనుకున్నంత సులభం కాదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం చాలా సులభం, కానీ యేసుక్రీస్తు శిష్యునిగా వెంబడించడం చాలా కష్టం. సాల్వేషన్ ఇస్ ఫ్రీ, రక్షణ ఉచితం, బట్ డిసైపుల్షిప్ ఇస్ కాస్ట్లీ, శిష్యత్వానికి వెల చెల్లించాలి. వెల చెల్లించడమే సిలువనెత్తుకొని వెంబడించడం. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఇదేం సార్ దీని మీరు భయపెట్టేస్తున్నారు, ఇలా అయితే మా వాళ్ళు కాదు సార్ అని అంటే నేనైతే బ్రతిలో అయ్యా టనబాకయ్యా, రెండు రోజులు రాయా, మూడు రోజులు రాయా, అది అలవాటైపోతుందిలేండి అని అంట. కానీ ఏసై అలా ఏం బతిమలాడలా, ఎందుకంటే ఏసై ఇలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు అనేకులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరలా వాళ్ళు ఇంకెన్నటికి తిరిగి రాలేదని రాయబడి ఉంది. హీ డజంట్ కేర్ అబౌట్ ద నెంబర్. ఆయనకి ఎంతమంది వస్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. హీ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. అందుకోసమే యేసు ప్రభు ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ముందు 70 మంది, 70 మందిలో అందరు వెళ్ళిపోయారు ఈ స్టేట్మెంట్స్ విని, అబ్బాయి ఇంత కష్టమని అని చెప్పని. 12 మంది మిగిలారు, 12 మందిలో కూడా ఇంకొక ఒకడు వెళ్ళిపోయాడు. చాలు 11 మంది. ఆ తర్వాత మనం క్రీస్తు మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత తండ్రి యొద్దకు ఆరోహణం కాకమునుపు యెరూషలేములో మేడగది మీద కూర్చొని మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అన్నప్పుడు అక్కడ మనకు 120 నెంబర్ కనపడుతుంది. అంటే 3.5 సంవత్సరాల పరిచర్య అయిపోయిన తర్వాత 11 మంది డిసైపుల్స్ తో కలిపి ఇక లాస్ట్ కి నిలబడింది ఎంతమంది అంటే ఇదిగో 120 మెంబర్స్. లిటరల్ గా 120 మెంబర్స్. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే పౌలు అంటున్నాడు, మీరు సూచక్రియలు అడుగుతున్నారు, మీరు జ్ఞానం అడుగుతున్నారు, బట్ నో, దట్ ఈస్ నాట్ అవర్ ప్రయారిటీ. అవర్ ప్రయారిటీ ఏంటి అంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఆ తర్వాత మనం ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసాం, దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. నేను ఈరోజు సైన్స్ లో ఎంతవరకు వాళ్ళ టెక్నాలజీని సంపాదించారు, అసలు ఈ సైన్స్ లేకపోతే ఈ మహావిశ్వం గాడ్స్ క్రియేషన్ అటువంటిది ఎంత పెద్దది, అందులో వీళ్ళు ఎంత కనుగొన్నారు. ఆ తర్వాత ఈరోజు మా బలముందని చెప్పి ఎన్నెన్ని కట్టడాలు కడుతున్నారు, ఈ కట్టడాలన్నీ కూడా ఎలా పేకమెడల్లా కూలిపోతా ఉన్నాయనేటువంటి కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. నిన్నటి దినాన నేను కొంచెం యూట్యూబ్ లో నేను ఇప్పుడు సైన్స్ సంబంధించిన కొన్ని విషయాలు వింటూ ఉంటాను. నేను అక్కడ ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ అంటాడు, ఈ మహావిశ్వంలో మానవుడు కనుగొన్నది ఎంత అంటే, ఈ మహావిశ్వంలో మానవుడు కనుగొన్నది ఎంత అంటే బయటను ఒక క్యాండిల్ పెట్టి క్యాండిల్ని వెలిగిస్తే ఆ క్యాండిల్ చుట్టూ ఎంత లైట్ అయితే ఉందో అంత భాగాన్ని మాత్రమే ఈరోజు శాస్త్రజ్ఞులు మహావిశ్వంలో కనుగొన్నారు. ఏంది కంపేరింగ్ భూమి? ఈ భూమంతటిలో
ఒక మధ్యలో ఒక చిన్న క్యాండిల్ పెట్టి వెలిగిస్తే ఆ క్యాండిల్ చుట్టూ ఎంత వెలుగైతే వస్తుందో అంతే శాస్త్రజ్ఞులు ఈరోజు మహావిశ్వంలో కనుగొన్నది. అంటే దాని ఒక 2% కింద వేసుకుందాం, ఇంకా మనం తెలుసుకోవాల్సింది 98% ఉంది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క జ్ఞానము మానవుని జ్ఞానము కంటే మాటల్లో వివరించలేనంత, పుస్తకాల్లో రాయలేనంత ఉన్నతమైనటువంటిది. ఈ భాగం అంతా కూడా జ్ఞానం గురించే మాట్లాడతాడు. ఆ తర్వాత 26వ వచనంలోకి వస్తే కంటిన్యూషన్, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారినైన అనేకులను పిలువబడలేదు గాని, ఏ శరీరు దేవుని అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో రెండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ మనకు రెండు ప్రధానమైన మాటలు కనబడుతున్నాయి. ఒకటి, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. అంటే విఆర్ కాల్డ్, మనము పిలువబడ్డాము, మనము పిలువబడినటువంటి వారము. రెండోది, మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, వి ఎలెక్టెడ్. విఆర్ కాల్డ్ అండ్ విఆర్ ఎలెక్టెడ్. మనము పిలువబడిన వారము, మనము ఎన్నుకొనబడినటువంటి వారం. పిలువబడిన వారము అనే పదానికి, ఎన్నుకొనబడిన వారం అనే పదానికి చాలా వ్యత్యాసం ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చాలా మందిని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తాం. సో ఇంటర్వ్యూకి ఒక 100 మంది వస్తారు. 100 మంది వస్తే 100 మందిని మనం ఎన్నిక చేసుకోం. ఆ 100 మందిలో మనకెంత అవసరమో అంత అవసరతకు తగ్గట్టుగా అంతమందిని, ఒక 4నో 5 మందినో మనం సెలెక్ట్ చేసుకుంటాం. యు ఆర్ అపాయింటెడ్ అని అంటాం. చూసారా, అదనమాట. సో మనం పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? మనకు తెలిసిన విషయమే, మనము చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డాం, అసత్యములో నుంచి సత్యములోనికి పిలువబడ్డాం, దుష్టత్వములో నుంచి పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం, ఈ లోకములో నుండి తన శరీరమై ఉన్న సంఘములోనికి పిలువబడ్డాం. సో పిలువబడినటువంటి మనము ఎన్నుకొనబడ్డాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటంటే, యు ఆర్ కాల్డ్ అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు పిలువబడిన వాడవు అన్న సంగతిని మర్చిపోవద్దు. రెండోది, నువ్వు ఎన్నిక చేయబడిన వాడవు అన్న సత్యాన్ని కూడా మర్చిపోవద్దు. ఎవరి చేత? ప్రభువు చేత. ఎందుకొరకు ఎన్నుకొనబడ్డావు? ఈ లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి నీవు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి. ఈ లోక సంబంధాలు అందరూ ఎలా జీవిస్తారో, నేను కూడా అలాగే జీవిస్తానంటే నీ ఎన్నికకు ప్రయోజనం లేదు. నిన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నుకుంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జీతం తీసుకుంటాను, కానీ నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తానంటే కుదరదు. వాళ్ళు నిన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నారు, నిన్ను ఎన్నుకున్నారు, నీకు జీతం ఇస్తున్నారు, నిన్ను పోషిస్తున్నారు. సో కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పోయేంత వరకు నిజాయితీగా నమ్మకంగా పనిచేయాలి. బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు, ఈ డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగం నాకు ప్రభువు ఇచ్చింది కాబట్టి నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి అని. కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా లోకంతో, లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోతూ ఉంటారు. మనకు తెలుసు, ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు కానీ వాళ్ళు కానీ, పని వాళ్ళు కానీ ఎలా ఉంటారో.
ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో. నన్ను క్షమించండి, స్టేట్మెంట్ చేస్తున్నాను నా, అంటే ఇది నా పర్సనల్. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను ఒకప్పుడు రౌడీలు వెళ్ళి రోడ్ల మీద అంగట్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర దబాయించి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. సో కాబట్టి న్యాయ వ్యవస్థ ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తయారు చేసి అలాంటి వారి నుంచి ప్రజలను మీరు కాపాడండి అని పోలీస్ యూనిఫామ్ వేస్తే అందరు కాదులేండి, కొద్ది మంది. ఈరోజు ఆ రౌడీని రాయ్ మీరు ఇలా దందాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళని తరిమేసి, ఈరోజు వీళ్ళు అఫీషియల్ బెగ్గింగ్ అన్నమాట, యూనిఫామ్ వేసుకొని వీళ్ళు వెళ్ళి మీ షాప్ ముందు ఇంత పార్కింగ్ పెడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్క షాపు దగ్గర మీకు తెలియదేం కాదు, అఫీషియల్ గా స్టేషన్ కి అమౌంట్ వెళ్ళాలి. అఫీషియల్ గా స్టేషన్ కి అమౌంట్ వెళ్తే తర్వాత వీళ్ళందరూ సర్దుకుంటారు. నేనేదో తెలియకుండా గుడ్డిగా సినిమాలో చూసింది మాట్లాడడంలా చెప్పాను కదా, నా కుటుంబంలో నేను ఒక్కడిని తప్ప అందరూ పోలీస్ డిపార్ట్మెంటే. సో వాళ్ళందరి దగ్గర నుంచి నేను విన్న స్టేట్మెంట్స్ ని, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు వీళ్ళు చేయడం ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళి టిఫిన్ ని డబ్బులు ఇవ్వకుండా కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు బండ్ల దగ్గర, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర. ఒక నాలుగు టమాటాలి ఇది సరదాగా, ఆయన ఏందో మీ ఆయన అయినట్టు, లేకపోతే ఆవిడేదో మీ ఆవిడ అయినట్టు, సరే ఒక నాలుగు టమాటాలి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. తీసినందు ప్రేమ దేవుని బిడ్డలారా జాగ్రత్త, లోక సంబంధమైన వాళ్ళందరూ అలాగే ప్రవర్తించవచ్చేమో, బట్ నువ్వు లోకములో నుంచి ప్రత్యేకించబడ్డావు, నువ్వు లోకములో నుంచి పిలువబడ్డావు, ఈ లోక సంబంధమైనటువంటి దురాచారాల నుంచి నువ్వు పిలువబడ్డావు, దుష్టత్వంలో నుంచి నువ్వు పిలువబడ్డావు, ప్రత్యేకముగా ఉండడానికి, పరిశుద్ధముగా ఉండడానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను నెల్లూరు టౌన్ లోనే మా తాతయ్య సబ్ ఇన్స్పెక్టర్ గా చేసి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు ఒక 4 సంవత్సరాలకి నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఒక పోలీస్ ఆయన మాట్లాడుతూ ఏమైనా బాగున్నావంటే ఆ పక్క ఉన్నట్టు ఆయన అడుగుతా ఉన్నాడు, ఎవరు సార్ అంటే మన రామయ్య సార్ మనవడు సార్ అని అంటా ఉన్నాడు. ఆయన ఇప్పుడు RSI అంట. ఆయన ఉండి, సార్ మీరు రామేశ్ సార్ మనవలా అని అన్నాడు. అవును సార్ అన్నాడు. మీ తాతకి ప్రియమైన శిష్యులం సార్ మేము. ఆయన ఉన్నప్పుడు వేరుగా విధంగా ఉండేది సార్, మనిషి సూపర్ సార్ అని అన్నాడు. ఏమి సార్ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, సార్ మేమందరం కూడా హైవేలో ఉండే టాల్ ప్లాజా దగ్గర అది పనిగా మేము ఉద్యోగం ఎంచుకుంటాం సార్, ఎస్పెషల్లీ చెన్నై బోర్డర్ నుంచి వచ్చే టాల్ ప్లాజా దగ్గర మేము అది పనిగా మేము ఉద్యోగాలు ఎంచుకుంటాం అందరం కూడా, ఎందుకంటే అక్కడ కమిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి ఉండేమో, ఎందుకంటే ఇప్పుడు అన్ని రిపోర్టర్స్ కూడా ఆడే పెట్టేశారు, కెమెరాలు సీసీ కెమెరాలు. మా తాతలు వర్క్ చేసినప్పుడు సీసీ కెమెరాలు ఏం లేవు కదా. సో మేము అక్కడ ఉండేవాళ్ళం, అది పనిగా వేయించుకొని వెళ్ళేవాళ్ళం. మీ తాతకి అక్కడ డ్యూటీ వేస్తే బాధపడేవాళ్ళు సార్, నాకు వద్దు అనేవాళ్ళు. ఒకసారి మేమందరం డ్యూటీలో ఉన్నాము, చెన్నై నుంచి వస్తున్నటువంటి ఒక వెహికల్ మేము పట్టుకున్నాము. లిటరల్ గా వాడు 50,000 రూపాయలు కట్ట తీసి పైన పెట్టి, సార్ దీన్ని తీసుకోండి సార్, నా వెహికల్ అలౌ చేయండి సార్ అని అంటే, మీ తాత నేరు గన్ను తీసి వాడు తల మీద పెట్టి, నీ కంటికి ఎట్ట కనపడుతున్నాను రా, నేను లంచం తీసుకున్న వాళ్ళకి కనపడుతున్నాను రా అని అన్నాడు సార్. అది చూసి మాకు మైండ్ బ్లాక్ అయింది, 50,000 రూపాయలు ఇస్తే ఈయనేంద్రా, నేను ఇంత ఉద్యోగం చేస్తే మనకు ఉన్నది కూడా బయటట్టుంది అని అనుకున్నాం సార్ మేము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగాం, ఎందుకు సార్ మీరు అంత డబ్బు వదిలేశారంటే, అప్పుడు మా తాత అన్నాడంట, బికాస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బికాస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఈ లోకల్ అందరూ అలా జీవిస్తారో, అలా జీవించడానికి పిలువబడలేదు నేను. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అలా జీవించగలమా మనము? ఎప్పటికీ మర్చిపోద్దు, నువ్వు పిలువబడిన వాడవని, నువ్వు ఎన్నిక చేయబడిన వాడవని. ఒక పని నిమిత్తము ఎన్నిక చేయబడ్డావు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ చదవబడినట్టు లేఖన భాగంలోనే ఇంకొక శ్రేష్టమైన మాట కూడా ఉంది. అదేంటది? గొప్ప వంశపు వారినైన గనులైనను జ్ఞానులనైనను, ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులనైనను గొప్ప వంశపు వారినైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, లోకములో ఉండు వెర్రివారిని సిగ్గుపరచుటకును, లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దీన్ని కొంచెం చక్కగా వివరించాలి అని అంటే, నాకు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో డిగ్రీ చేసే వాళ్ళకి ఉద్యోగం అని చెప్పి నేను అనౌన్స్ చేశాను. సో డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ వచ్చారు. డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ వస్తే ఇప్పుడు ఈ డిగ్రీ, అందరూ డిగ్రీ చేసిందే, అందరు క్వాలిఫికేషన్ డిగ్రీ. నేనేం చెప్పాను, డిగ్రీ చేసిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చిన 10 మందిని ఉద్యోగానికి తీసుకోగలనా? తీసుకోలేను. ఏం చేస్తాను అప్పుడు? ఈ 10 మందిలో కూడా ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి, నెంబర్ 1 వాడి సర్టిఫికేట్స్ని బట్టి ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి, వీళ్ళందరినీ జల్లెడ కట్టి ఒక పక్కకు లాగుతారు. సో 10 మందిలో 5 మందిని ఈ విధంగా వడగట్టేశారు. ఇంకా మిగిలిన 5 మంది ఉన్నారు. ఈ 5 మందికి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి, ఎవరు అద్భుతంగా జవాబు చెప్తారు, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళకి జ్ఞానం ఎంతవరకు ఉంది, కేవలం సర్టిఫికేట్స్ వరకేనా అది నిజంగా వీళ్ళకి ఆ జ్ఞానం ఉందా అని చెప్పి ప్రశ్నించి, ఆ ప్రశ్నలకు ఎవరైతే అద్భుతంగా జవాబు చెప్తారో వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని అపాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇద్దరు వెనకాల ఉన్నటువంటి అందరిని చూసి ఏమంట తెలుసా, వీఆర్ సెలెక్టెడ్ బికాస్ వీఆర్ వర్తీ ఫర్ దట్ అని అంటారు. ఈ ఉద్యోగాన్ని పొందుకోవడానికి మేము అర్హులము, యోగ్యులము, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మా దగ్గర మార్కులు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, దట్స్ వై వీ గాట్ ఇట్ అని చెప్పుకుంటారు. కానీ ప్రభు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్రెడిట్ ని ప్రజలకు అలా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకోసం ఆయన ఏం చేశాడట, ఈ లోకరీతిగా జ్ఞానులైన వారిని, బలవంతులైనటువంటి వారిని, ఘనులైనటువంటి వారిని ఆయన ఎన్నుకోలేదట. ఆయన ఎన్నుకోలేదు. ఆయన దగ్గరకు వచ్చి లిస్టులో నిలబడినప్పుడు ఎవరైతే, సార్ వీఆర్ సార్, మేము ఇంత గ్రేట్ సార్, మా దగ్గర ఈ టాలెంట్ ఉంది సార్, మా దగ్గర ఇది ఉంది సార్, మేము అజ్జేయగలం సార్, చేయగలం సార్ అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి, సార్ మేము నథింగ్ సార్, మాకు ఏమీ రాదు, ఏమీ చేత కాదు, మేము బలహీనులం ప్రభువా అన్నటువంటి వారి అందరినీ, yes then you are selected with the full degree certificate, pg certificate, chandra full confidence tho unnaru, hey job manike, we andaru mande high qualification, kani vallandarni pakkana betti evaraithe balahinulo enduku paniki raro, agnanam galigina varo, ilanti varandarni kuda devudu select cheskoni adbhuta reetiga vaadu kuda prarambhinchadu. నాకు తెలిసి నేను యవనస్తుడిగా వచ్చేంత వరకు కూడా సండే స్కూల్ నుంచి కూడా ఒక్క రోజు కూడా నేను పాట పాడేవాడిని కాదు, బహిరంగంగా. ఎందుకంటే నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు, రాత్రులు క్యారల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే యూత్ మీటింగ్ లో ఎన్నో అనేకమైన సార్లు అవమానించబడ్డాను. నేను పాట పాడితే వాయిద్యం వాయించే వాళ్ళు దాన్ని ఆపి నాకు లిటరల్గా అందరి ముందు దన్నం పెట్టి, అరే నువ్వు ఎప్పుడు పాడబాకరా, నీకు ఒక దన్నోరా నాయన అనేవాళ్ళు. నేను పాడితే కనీసం నా ఎదురుగుండే వాళ్ళు నా పాటకి లయబద్ధంగా చప్పట్లు కూడా కొట్టలేరు. ఎన్నోసార్లు వాళ్ళ అన్న మాటలకి నేను ఏడ్చి కొన్ని సంవత్సరాల పాటు అసలు పాటలు పాడడం మానేశాను. మనకు ఆ గిఫ్ట్ లేదు ఎందుకు అని,
ఎవరైనా చక్కగా పాడుతుంటే వాళ్ళని చూసి మనసులో మనసులో ఆస్వాదించేవాడిని, రెండోది కుళ్ళుకునేవాడిని, అయ్యో నాకు ఆ స్వరం లేదే అని. ఒకవేళ నేను సంఘంలో పాస్ అయిన తర్వాత కూడా నేను పాట పడాల్సి వస్తే నేను విశ్వాసుల ముందు ఉన్న వాళ్ళని గమనిస్తూ వాళ్ళ లిప్ మూమెంట్ ని గమనిస్తూ వాళ్ళు పాడుతుంటే వాళ్ళ వెనకాల వాళ్ళ లిప్ మూమెంట్ ని బట్టి పాడేవాడిని. ఎందుకని నేను ఒక్కడిని మామూలు పాడేస్తే వెళ్ళిపోతుంది ఏటో, ప్లస్ నేను ఎత్తారంటే హై పిచ్ ఆడుకో వెళ్ళిపోతుంది, నేను ఎత్తితారంటే ఇంకెవరు వాళ్ళే నా వెనకాల. సో అదే నా పరిస్థితి. ఎందుకే మా చెప్తున్నానంటే, సో అలాంటి స్థితిలో ఉన్న నన్ను నేను చాలాసార్లు అడిగాను, ప్రభా నాకు ఏ గిఫ్ట్ కూడా లేదు ప్రభా, కనీసం నాకు పాటలు పాడడం కూడా చేత కాదు ప్రభా, మరికి నీ పరిచర్యకు నేను ఏం ఉపయోగపడతాను ప్రభా అని. క్రీస్తునందు ప్రభా దేవుడారా, అలాంటి నన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లల పరిచర్యలో తీసుకెళ్ళాడు. ఎందుకని ఆయన నన్ను ఎవరు అడగరు కదా, అన్న నువ్వు తాళం ప్రకారం పాడలేదు, నీ రాగం సక్రంగా లేదు, నువ్వు హై పిచ్ ఎత్తేస్తున్నావు అని నీళ్ళు ఎవరు అడగరు, మన అట్టబారితే ఇలాంటి అంటారు. విషయం ఏంటంటే అతిశయోక్తి కాదు, కానీ ఇప్పటి వరకు కొన్ని వేల మందికి కొన్ని వందల పాటలు నేర్పించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజుకి కూడా నాకు తాళం మీద పాడడం చేతగాలి, కానీ పిల్లలు అడగరు, వాళ్ళకి తెలియదు. నన్ను ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ కొడుతూ పాట ఆపరాణానికి దండం పెడతాం అన్నవాళ్ళు ఈరోజు నా పక్కన నుంచి ఉన్నప్పుడు కూడా, అన్నా నువ్వు ఉంటే నేను బాడంగానే నువ్వు వచ్చి ఆ పాట నేర్పించంటే వాళ్ళు నాకు నుంచి దండం పెట్టి, ఒరేనాయనా ఈ పిల్లలకు నేర్పించే ఓపిక మాకు లేదురా, వాళ్ళకో దన్నం నీకో దన్నం, నువ్వే నేర్పించడానికి నువ్వే కరెక్ట్ అనే స్టేజ్కి దేవుడు తీసుకొని వచ్చాడు. నేను ఎన్నోసార్లు కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని, ప్రభా నాకు ఏ గిఫ్ట్ లేదు ప్రభా, నాకు కనీసం పాట పాడడం కాదు కదా, వాళ్ళు పాట పాడుతున్న కంచెరు కొట్టడం కాదు కదా, కనీసం చప్పట్లో కొట్టడం కూడా నాకు చేత కాదు ప్రభా, ఈవెన్ చప్పట్లు కూడా కాపీ కొడతాను తెలుసా, నేను ఎవరైనా పాటలు పాడుతున్న చప్పట్లు కొడతంటే ఎవరు బాగా కొడుతున్నారో చూసుకొని వాళ్ళని చూస్తూనే చప్పట్లు కొట్టగలను, లేకపోతే కొట్టలేను చప్పట్లు. చప్పట్లను కూడా కాపీ కొట్టేవాడిని నేను, ఈ రోజు కూడా కొడతా, ఈరోజు కూడా చప్పట్లను కాపీ కొడతాను. అయితే ఒక సేవకుడు నన్ను ఒక మాట అన్నాడు, తమ్ముడు ప్రతి ఒక్కరికి ప్రభు ఏదో ఒక బహుమానం ఇచ్చిస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన ఏదో ఒక బహుమానం ఇస్తాడు. సో కాబట్టి నువ్వు లేని దాని గురించి కూర్చొని చింతిస్తే ప్రయోజనం లేదు, ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసుకోరా అన్నాడు. లేని దాని గురించి చింతించడం మాని ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలన్నాడు. అప్పుడు నేను ఏంటి ప్రభు అని ఆలోచన చేస్తే 2009 ప్రభు నాకు రైటింగ్ గిఫ్ట్ ఇచ్చాడని నాకు అర్థమైంది, రచించేటువంటి తలాంత. అప్పుడు అక్కడున్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశాను, నీకోసమే అనేటువంటి ఒక ద్విమాస పత్రికను దాదాపు ఒక 8 పాటు రన్ చేశాను. ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ రావడం లేదా అని. కానీ ఇప్పుడు నేను ఇక్కడ అస్సాంకి వచ్చేసిన తర్వాత నాకు సమయం సరిపోవడం కాదు, కంప్లీట్గా దాన్ని ఆపేశాను నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను అజ్ఞానిని, ఎందుకు పనికిరానటువంటి వాణ్ణి, ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ఇక చదువు విషయానికి వస్తే నాకు తెలిసి 10th వరకు కూడా ఏ రోజు కూడా నేను ఫస్ట్ అటెంప్ట్ అన్ని 6 పాస్ అయింది, నాకు చరిత్ర లేదు. ప్రతి ఎగ్జామ్కి కనీసం 2 ఫెయిల్ అవ్వాలి, నాకు చరిత్రలో నిలిచిపోయింది అంతే. 10th కూడా 2 నేను చెప్పేది 1వ క్లాస్ నుంచి కూడా కేవలం అటెండెన్స్ మీద పాస్ అవ్వకుండా వచ్చేసిన రైల్వే స్కూల్లో 10th 2 ఫెయిల్, మళ్ళీ కట్టుకొని రాసి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బైపీసీ చేరాను, 5 ఫెయిల్, టోటల్ మార్కులే 90, జువాలజీలో 2, ఫిజిక్స్లో 1, బాటనీలో 4. ఇది నా కెపాసిటీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అసలు ఎగ్జామ్స్ రాలేదు, ఆ టైంలో అనారోగ్యం వచ్చింది, దాదాపు 10 చదువు ఆపేశాను. 10 చదువు ఆపేసిన తర్వాత మరలా మిషనరీగా రావాలని తీర్మానం చేసుకున్నప్పుడు, ఏదన్నా ఒక మెడికల్ ఫీల్డ్ ఉంటే బాగుంటుంది కదా, మెడికల్ ఫీల్డ్ ఏం లేకుండా ఉంటే బాగుండదని చెప్పి అప్పుడు 10 తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేశా. ఇంకా ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నా, అంబేద్కర్ ఉపశల్ కట్టి బిఏ కంప్లీట్ చేశాను. బిఏ అయిపోయిన తర్వాత ఒక పక్క థియాలజికల్ స్టడీస్ కంప్లీట్ చేస్తా ఉన్నా. ఎందుకు మా చెప్తున్నానంటే, ఎంత అజ్ఞానినో అని చెప్తున్నాను నేను. ఇంత అజ్ఞాని అయినటువంటి నన్ను ఆ తర్వాత ప్రభువు నాకు 10 సంవత్సరాల తర్వాత ఇటు థియాలజికల్ స్టడీస్ లో బీటీహెచ్ బ్యాచులర్ ఇన్ థియాలజీ 4 సంవత్సరాలు రెగ్యులర్ స్టూడెంట్ నేను, బ్యాచులర్ ఇన్ డివినిటీ 2 సంవత్సరాలు, తర్వాత జీటీఐ గ్రాడ్యుయేషన్ ఇన్ థియాలజీ 2 సంవత్సరాలు, ఆడికి 8 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత మాస్టర్స్ ఇన్ థియాలజీ అదొక 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత డాక్టరేట్ ఇన్ థియాలజీ అదొక 2 సంవత్సరాలు. లిటరల్ గా నేను థియాలజికల్ స్టడీస్ 12 సంవత్సరాలు చదివాను. నేను 12 సంవత్సరాలు చదివాను. సో ఇప్పుడు నా చేతికి జీటీహెచ్ ఉంది, చీచింది, బీటీహెచ్ వచ్చింది, బీడీ వచ్చింది, ఎంటీహెచ్ వచ్చింది, తర్వాత టీహెచ్డి డాక్టరేట్ ఇన్ థియాలజీ వచ్చింది. నేను సెనెట్ ఆఫ్ సరంపూర్ యూనివర్సిటీలో చేశాను నేను. ఆ తర్వాత మరలా ఇప్పుడు బీఏ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జోహార్కు వచ్చాను, ఇక్కడ మనకంటూ ఏదో ఒక లోకల్ రెఫరెన్స్ ఉండాలి లేకపోతే బాగుండని చెప్పి ఇప్పుడు ఈ వయసులో నేను ఎల్ఎల్బికి వెళ్ళి లా కాలేజ్కి వెళ్ళి లా చదువుతున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే అజ్ఞానిని, చదువు రాని మొద్దుని అసలు చదువుడు కనిపెట్టాడు, కనిపిస్తే చంపేద్దాం అనుకుంటే నా వెనకాల ఈరోజు ఇన్ని డిగ్రీలు వచ్చి పడ్డాయి. ఈరోజు నడుతున్నా అన్న ఎల్ఎల్బి తాపేస్తావా, ఎల్ఎల్ఎం కూడా వెళ్తావా, ఏం చదవమంటారా నాయన ఈ వయసులో అని అంటున్నాను నేను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవమిళ్ళారా, పోనీ ఆరోగ్యం విషయంలో తీసుకుంటే 9 సంవత్సరాలు మరణ పడకన ఒక అస్థి పంజరంలాగా తయారైపోయాను. వీడికి ఎందుకు పనికిరాడు, వీడు చచ్చిపోతాడు అన్నటువంటి పరిస్థితి. 2-3 సార్లు నాకు తెలిస్తే నా తల్లిదండ్రులు ఒకసారి చివరిసారికి వచ్చి వీడిని చూసుకొని వెళ్ళండి అమ్మ, వీడు మళ్ళీ బతుకుతాడో లేదో మాకు తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న నేను కనీసం మీరు నమ్ముతారా, పప్పు తింటే కూడా అరిగించుకోలేక 10 సార్లు వామిటింగ్స్ చేసుకునే నేను ఈరోజు ఉత్తర భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం పెడితే అది తింటాను తెలుసా. నేను కుక్కను పెడితే కుక్కను తింటా, నక్కను పెడితే నక్కను తింటా, పందిని పెడితే పందిని తింటా, ఎలుకను పెడితే ఎలుకను పెడితే తింటా. నో చెప్పను, కానీ ఎలా అరుగుతుందో తెలీదు, అరిగించుకుంటున్నా. నేను అక్కడ ప్రతి నేను ఆంధ్రాలో ఉన్నంత కాలం డాక్టర్ సజెషన్స్ ప్రకారం ప్రతి పూట ప్రతిరోజు 5 పూటలు తినేవాడిని నేను. 3 పూటలు కాదు, నేను 5 పూటలు తినాలి నేను. 8 గంటలకి మళ్ళీ 11 గంటలకు ఒకసారి, 1 గంటకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి, తర్వాత 7 గంటలకు ఒకసారి. ఇది నా టైం షెడ్యూల్. కొంచెం కొంచెం 5 సార్లు తినాలి నేను. నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ అడిగేవాళ్ళు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అయిపోయిందిరా అనేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా ఎరా సెకండ్ రౌండ్ తిన్నావా అనేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఉత్తర భారతదేశానికి వచ్చిన తర్వాత పరిచయంలో ఉన్నప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు నా ఫ్యామిలీ వచ్చేసింది కాబట్టి నాకు ఇబ్బంది లేదు, 3 పూటలు ఉంటుంది. కానీ నా ఫ్యామిలీ రాకుండా మొదట్లో నేను చేసినప్పుడు ఎప్పుడో వీళ్ళు ఉదయం 9 గంటలకు పెడితే మళ్ళీ రాత్రి 5 గంటలకు పెట్టేవాళ్ళు. నేను ఇక్కడ 5 పూటలు తినేవాడిని. ఒక్క క్షణం, ఒక అరగంట, ఒక 5 పూటలు దాని కూడా ఒక అరగంట లేట్ అయితే కడుపు ఉబ్బిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి అల్లాడిపోయేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 2 పూటలు పెట్టినా ఎలా తినేసున్నాను తెలీదు. ఇలా బియ్యం వేరు, ఇలా వంటకం వేరు. ఎందుకు మాటలు చెప్తా ఉన్నానంటే, నన్ను చాలా మంది అంటుంటారు అన్నా యు ఆర్ బ్లెస్డ్, ఎంత గొప్ప పని కోసం దేవుని ఎన్నుకున్నాడు. వాళ్ళ మాట అన్నప్పుడు ప్రతిసారి నేను ఈ వచనానికి జ్ఞాపకం చేసుకుంటుంటాను, బ్రదర్ నువ్వు ఎంత గొప్పవాడి, బ్రదర్ దేవుని ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు అంటే, బ్రదర్ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా, ఆయన గనులను గొప్పవారిని, జ్ఞానము లేని వారిని, తృణీకరించబడిన గొప్పవారిని ఎన్నుకోవాలా. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటే, వెర్రి వారిని ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు, ఆయన ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకున్నాడు, నీచులైన వారిని ఎన్నుకున్నాడు, తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు నేను ఎవరో తెలుసా బ్రదర్, నేను ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన నీచుడిని, ఘనము లేనటువంటి వాడిని. ఇలాంటి మనల్ని ఎన్నుకొని తన సంఘానికి ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది, ఆయన గొప్పతనమే కనపడుతుంది. నా చదువును బట్టి కానీ, నా జ్ఞానాన్ని బట్టి కానీ, నా వివేచనను బట్టి కానీ, నథింగ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఆ కింద లాస్ట్ వచనంలో ఉంటుంది, ఒకవేళ మనం అతిశయిస్తే అది ప్రభువుని బట్టి అతిశయించాలే, కానీ నీ చదువును బట్టి కానీ, నీ డిగ్రీని బట్టి కానీ, నీ గొప్పతనాన్ని బట్టి కానీ, నీ సౌందర్యాన్ని బట్టి కానీ, నీ డబ్బును బట్టి కానీ, నీ స్థితిని బట్టి కానీ నువ్వు అతిశయించటానికి వీలు లేదు. నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి, నాకు ఈ గొప్పతనం ఉంది కాబట్టి, హి హస్ చోజన్ మీ. నో, లిటరల్గా చెప్పాలంటే నువ్వు నీచుడు కాబట్టి, నువ్వు తృణీకరించబడిన వాడు కాబట్టి, నువ్వు బలహీనుడు కాబట్టి, నువ్వు ఎందుకు పనికిరావు కాబట్టి నేను ఎన్నుకున్నాడు ఆయన. ఇరవై వచనంలో ఈ మాట ఉంటుంది, ఈ లోకరీతిని. ఏంటి లోకరీతిని అని అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా నేను ఒక క్లాస్ టీచర్ని అయితే, నా దగ్గర ఒక 10 స్టూడెంట్స్ ఉంటే, ఈ 10 స్టూడెంట్లు ఎవరైనా నేను లీడర్గా పెట్టాలనుకుంటే నేను ఏం చేస్తాను తెలుసా, ఈ 10 స్టూడెంట్స్ లో ఎవరు ద బెస్ట్ అని సెలెక్ట్ చేసుకొని వాడిని క్లాస్ లీడర్గా పెడతాను. అంటే ఎవరు క్రమంగా స్కూల్కి వస్తున్నారు, ఎవరు డిసిప్లిన్ గా ఉంటారు, ఎవరు మంచిగా నీట్ గా డ్రెస్ చేసుకుంటారు, ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు ఎక్కువ మంచి స్కోర్ చేస్తున్నారు, ఎవరు నీట్ గా వస్తారు, ఈ అన్ని క్వాలిటీస్ చూసి అయ్యి నువ్వు క్లాస్ లీడర్ గా ఉంటారు అని చెప్తాను. ఇవే ఒక కంపెనీ కానీ, ఒక క్లాస్ రూమ్ కానీ, ఎవరైనా సరే ఈ లోకంలో ద బెస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు, అది లోకరీతి. కానీ ఏసయ్యా ద బెస్ట్ ను సెలెక్ట్ చేసుకోడు, కానీ సెలెక్ట్ చేసుకున్న వారిని ద బెస్ట్ గా చేస్తాడు. అది ఆయనకి ఈ లోకం అనుకున్నటువంటి వ్యత్యాసం. ఇప్పుడు దాకా నా చదువుల గురించి, నా డిగ్రీల గురించి, లేకపోతే నా ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పారంటే, నేను ద బెస్ట్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలా, కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద బెస్ట్ గా చేశాడు. ఈరోజు ఈరోజు నా పుస్తకాల్లో లా బుక్స్ కనబడతాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గత ఆరోగ్యం, నా రియల్ లైఫ్ ఫుటేజెస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో డాక్టర్ వినోద్ సరదాగా తీశాడు, బట్ ఈరోజు ప్రజలు సాక్ష్యం చెప్పడానికి, చూపించడానికి అవి ఉపయోగపడుతున్నాయి. కర్ణాటకకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఒక వీడియో చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టారు. సో మీరు ఆ రియల్ లైఫ్ ఫుటేజ్ గా మీరు చూస్తే, ఇప్పుడు నన్ను కానీ చూస్తే లిటరల్ గా మీరు షాక్ అవుతారు. ఏంటి ఈ వ్యక్తి, ఈ వ్యక్తి మీరు నమ్మరు. ఒక ఎయిడ్స్ పేషెంట్ ఉన్నట్టుంటాను నేను. ఎందుకు మా చెప్తున్నానంటే, అలాంటి నన్ను, రేపో మాపోయి చచ్చిపోతాడన్న తల్లిదండ్రులు ఫిక్స్ అయిపోయినటువంటి నన్ను ప్రభు నిలబెట్టాడు, ప్రభు ఆడుకుంటున్నాడు. క్రీస్తు ఇంకెంత బలహీనంటే, రాత్రి 7 బయటికి రాను నేను, పిరికి వాడను నేను. ఒక వ్యక్తి చనిపోవడం, డెడ్ బాడీని చూస్తే వారం రోజులు నిద్రపోనంత పిరికివాడి నేను. బై మిస్టేక్ నేను వెళ్లే దారిలో అక్కడ ఒక పక్క సమాధి ఉందనంటే, పొరపాటు కూడా అటువైపు కన్నెత్తి చూడను నేను. బై మిస్టేక్ అటు చూశాను, అక్కడ ఒక సమాధి ఉందని ఫినిష్. ఇంకా రోడ్డు దాటలేను నేను. ఏమేమో ఊహలు అంటే, వాడి నుంచి
మీ వాయిస్ వస్తలేదు సార్.
అజయ్ అన్న, సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ సురేష్ వాయిస్ రావట్లేదు.
చేస్తున్నా ఫోన్ చేస్తాను.
క్షమించండి,
వాయిస్ కట్ అయింది.
కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి అతిశయించాలి, మనల్ని బట్టి మనం అతిశయించకూడదు. ఇక్కడ 30వ వచనంలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈ మాటని పత్రికలో పౌలు చాలా సార్లు ఉపయోగించాడు. మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈవెన్ మిగిలిన పత్రికలు కూడా చాలా సందర్భాలు ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఎందుకనంటే క్రీస్తు అనేటువంటి చెట్టుకి మనం అందరం కూడా అంటుకట్టుబడి ఉన్నాం. విఆర్ బ్రాంచెస్. ఆయనతో మనం అంటుకట్టుబడి ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే ఈ బ్రాంచెస్ ఎప్పుడు కూడా ఆ కాండంతో అది అటాచ్మెంట్ ఉంటేనే అది లైవ్ గా ఉంటుంది. లేకపోతే ఆ కాండం నుంచి ఆ కొమ్మను తుంచి వేస్తే అది ఒక 2-3 రోజుల్లో ఎండిపోతుంది. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ దట్ నువ్వు క్రీస్తు నందున్నావు. అంటే క్రీస్తుతో కలిపి నువ్వు అంటుకట్టుబడి ఉన్నావు. ఆ రిలేషన్షిప్ నువ్వు జాగ్రత్తగా అలాగే కాపాడుకుంటే నువ్వు పచ్చగా ఉంటావు, లేకపోతే నువ్వు ఎండిపోతావు. ఇప్పటికే ఈ వాక్యం ఏంటంటే మనలో అనేక మంది జీవితాలు 80% మంది జీవితాలు ఎండిపోయిన స్థితిలోనే ఉంటాయి. 20% జీవితాలు మాత్రమే పచ్చగా చిగిర్చి ఉంటాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ 20% మందిలో నీవు నేనున్నామా, లేకపోతే ఈ 80%లో నీవు నేనున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులమే చర్చికి వెళ్తుంటాం, బైబిల్ చదువుతుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, అన్నీ ఉంటాయి, కానీ మన జీవితం మాత్రం ఎండిపోయినట్లుగా ఉంటుంది. నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఈ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను స్విచ్ చేశాను, అక్కడ లైట్ వెలిగింది. నేను స్విచ్ చేశాను, అక్కడ లైట్ వెలిగిందంటే ఇక్కడ మధ్యలో వైరు పర్ఫెక్ట్గా ఉందని. నేను స్విచ్ చేశాను, అక్కడ లైట్ వెలగలేదంటే ఎక్కడో వైర్ తేడా కొట్టిందని అర్థం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బ్రేకప్ అయింది, ఆ కనెక్షన్లో ఎక్కడో బ్రేకప్ వచ్చింది నీకు దేవునికి మధ్యలో. విషయం ఏంటంటే లైట్ వెళ్ళకపోతే మనం ఇమీడియట్ గా వెతికి ప్రాబ్లమ్ ఐడెంటిఫై వెంటనే టేపే చేస్తాం, వెంటనే దాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీకు నీ దేవునికి మధ్యలో రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయి కొంతమంది జీవితాలు నెలలు గడిచిపోయింది, కొంతమంది జీవితాలు సంవత్సరాలు గడిచిపోయింది. నువ్వు ఇప్పటికీ కూడా కనీసం ఆ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేదు, కనీసం దాన్ని దాని వైపు చూడలేదు, దాన్ని తిరిగి అంటించుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎక్కడ కనెక్షన్ తెగిపోయిందో ఎతికి కనుగొనలేకపోతున్నాం మనం. కొంతమంది కనుగొంటారు, కానీ అయినప్పటికీ అక్కడ సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు కనుగొన్న దగ్గర వాళ్ళకి ఇష్టమైనటువంటి బలహీనత ఉంటుంది. అవసరమైతే దేవుని నన్ను వదులుకుంటారు, కానీ ఆ ఇష్టమైన బలహీనతను వదులుకోరు. ఒకసారి ఒక సహోదరుని అడిగాను నేను, మా ఇంకా ఎంతకాలం ఆ వ్యక్తిని నువ్వు ద్వేషిస్తుంటావు, ఇంకా ఎంతకాలం ఆ వ్యక్తిని క్షమించకుండా అలా ఉంటావు? అంటే డైరెక్ట్గా లిటరల్ గా అడిగాను, కోడలను అడిగాను, ఎంతకాలం మీ అత్తని క్షమించకుండా అంత కఠినంగా ప్రవర్తిస్తావు? అంటే సార్, ఆ మిషన్ నా దగ్గర చెప్పద్దు, ఎవరినన్నా క్షమిస్తానేమో కానీ ఆమెను మాత్రం క్షమించను సార్. అప్పుడు నేను అడిగాను అట్లా, అమ్మా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనం క్షమించకపోతే క్షమించబడమని, మరి ఇప్పుడు నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు కదా, పడవు కదా అంటే ఆమె ఎంత సింపుల్గా చెప్పేసింది తెలుసా, నేను క్షమించబడకపోయినా ఆమెను క్షమించమని అడగద్దు, ఆమెతో మాట్లాడమని మీరు నన్ను అడగద్దు. స్టేట్మెంట్ చేయడం చాలా సింపుల్గా చెప్పేసింది కదా, నేను క్షమించబడకపోయినా పర్లేదని. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అది ఆలోచన చేయాలి కదా. నువ్వు క్షమించబడకపోతే ఎంతకాలం నుంచి చేసిన క్రైస్తవ జీవితము, క్రైస్తవ భక్తిని చేసిన ప్రార్థన అన్ని ఏమైపోయినాయి, అర్థమైపోయినాయి. ఆదివారం గుడికి వెళ్ళి నువ్వు చేసిన టైం స్పెండ్ వ్యర్థమైపోయింది, నువ్వు చేసిన ఉపవాస ప్రార్థనలు వ్యర్థమైపోయినాయి, ప్రభుబల్లో పాలిభాగస్రావం వ్యర్థమైపోయింది. అసలు ఇంతకు మనం క్రైస్తవ జీవితాన్ని జీవించేదే రేపు ఆయనతో పాటు సదాకాలం పరలోకంలో ఉండాలని అసలు దాన్నే పొందుకోలేకపోతే ప్రయోజనం ఏంటి? ఆ బాధ ఎలా ఉంటుందో మోషే అని అడగండి చెప్తారు. అక్కడి నుంచి 40 సంవత్సరాల ముందు నాయకుడిగా ఉండి కష్టపడి నడిపించి ఎన్నోసార్లు దేవునికి కోపం వస్తే దేవుడు మోషేకు మధ్యవర్తిగా ఉండి ప్రభువా వీళ్ళని దారి మధ్యలో చంపేస్తే ఇలా దేవుడు వాళ్ళని చంపేయడానికి తీసుకెళ్ళని చెప్పి అందరూ అనుకుంటారు ప్రభువా, ఈసారి క్షమించి విడిచిపెట్టే ప్రభువా అని ఇతరుల కోసం ఇంత బతిమిలాడి ఎంత విన్నవించి వాళ్ళందరినీ ఆడదాకా తీసుకొని వచ్చి మోషే ఎంత కాలేదు లోపలికి ఎలా ఉంటుంది చూడండి. దేవుడు రాయిని కొట్టమంటే మనడు కొంచెం ఆవేశంగా కొట్టాడంట, కొంచెం ఆవేశంగా కొట్టాడంట. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడు. అంత చిన్న విషయాన్నే అంత సీరియస్ గా తీసుకుంటే ఈ రోజును ఇంతెంత పెద్ద పాప నెగ్లెజెంట్ పశ్చాత్తాపడకుండా మారు అందకుండా దాన్ని విడి నిష్టా నువ్వు పాప గుడి జీవిస్తా నువ్వు పాలిబాగు నువ్వు ఒక పక్క నువ్వుకుంటూ చేస్తూ నువ్వు మందు సిగరెట్లు క్షమించకుండా నిష్టా జీవిస్తూ గుడికి వెళ్ళిపోతే నీ పాప కనబడిపోతాయా? ప్రభుబల్లోని పాలిబాగుసలైనంత మాత్రం ఇమీడియట్ గా నీ పాపాలన్నీ మాసిపోతాయా? యూదులు అలాగే అనుకున్నారు, ఇష్టానుసారంగా జీవించరా తీసుకెళ్ళి ఒక గొర్రెని బలిచ్చారు అయిపోయింది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇష్టానుసారంగా జీవించి ఒక మీటింగ్ కి 100,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే సరిపోదు, 10 లక్షలు ఇచ్చినంత మాత్రం సరిపోదు, మీ చర్చి మొత్తాన్ని నువ్వే కట్టించినంత మాత్రం సరిపోదు. దేవునికి కావాల్సింది నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది కాదు, నువ్వేమిస్తున్నావు అన్నది ముఖ్యం. ఆ ఏమిస్తున్నావు అన్న దాంట్లో నువ్వు బంగారం ఇస్తున్నావా నగలిస్తున్నావు అన్నది కాదు, నిన్ను నువ్వు ఇచ్చుకుంటున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రేమిందేని విడలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం పిలువబడిన వారము, మనము ఎన్నిక చేయబడినటువంటి వారము, మనము యేసు క్రీస్తునందున్నటువంటి వారము, మనము ఆయన ఎందే అతిశయించవలసినటువంటి వారము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని అధ్యక్ష వరకు అప్పగిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్.